Sight. Spend the day with Sight. From 6 a.m. to 9:30 p.m.
on Radio Sight Thursday Live.
Radio Sight Thursday Live.
ఓం శ్రీ సాయిరాం. ఇంతవరకు శ్రోతలంతా బ్రదర్ చందు విజయ్ అందించినటువంటి లవ్ టు లవ్ కార్యక్రమం విన్నారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్ లో అందించేటటువంటి ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
ప్రేమ స్వరూపులారా,
మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మాలకి ప్రణమిల్లుతూ శ్రోతలందరికీ ఈనాటి తెలుగు ప్రత్యక్ష ప్రసారం శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్నది మీ గణేష్. రేపు పరమ పవిత్రమైనటువంటి గురు పూర్ణిమ మహోత్సవం. 1963 సంవత్సరంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ దివ్య అవతారంలో చేసినటువంటి మహోన్నతమైనటువంటి ఒక ప్రకటన ఈ పవిత్రమైన గురు పూర్ణిమ దినం నాడే జరిగింది. అలాంటి గురు పూర్ణిమ దినం మనందరికీ ఎంతో ముఖ్యమైనటువంటి రోజు. భగవంతుడు దివిపై అవతరిస్తాడు. అవతరించిన తర్వాత భగవంతుని యొక్క లక్ష్యమేమిటి, భగవంతునికి భక్తునికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏ విధంగా ఉంటుంది, తాను తీసుకున్నటువంటి దీక్ష ఏ విధంగా ఒక క్రమంలో ఒక ప్రణాళిక ప్రకారం భగవంతుడు దాన్ని ఆవిష్కరిస్తాడో, అలాంటి విషయాలు ఈనాడు మనం ఈ పవిత్రమైన గురు పూర్ణిమ మహోత్సవ సందర్భంగా పురస్కరించుకుని మనం ఈనాడు శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి కార్యక్రమంలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాడు మనతో పాటు స్టూడియోలో స్వామివారి చిరకాల భక్తులు శ్రీ వంగళ రామకృష్ణ పరమహంస గారు వచ్చున్నారు. వారు 1964 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా స్వామివారిని ప్రశాంతిలయంలో దర్శించుకున్నారు. ఆ తర్వాత 1973 సంవత్సరం నుంచి వరుస క్రమంలో ప్రశాంతిలయం విచ్చేసి స్వామివారి అనుగ్రహానికి సేవాదళ విభాగంలోనూ బాల వికాస్ విభాగంలో కూడా అనుగ్రహాన్ని పొందిన అదృష్టవంతులు. ఈనాడు వివిధ అంశాలు మనం స్వామి గురించి ఈ పవిత్రమైన రోజు చర్చించుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా రామకృష్ణ పరమహంస గారిని మన స్టూడియోకి సాదరంగా ఆహ్వానిద్దాము. సాయిరాం సార్.
సాయిరాం సార్.
సార్, మొట్టమొదటిగా అసలు స్వామి భూమిపై అవతరించారు, భగవంతుడు ఈ భూమి మీదకి వచ్చాడు అంటారు కదా, ఈ అవతరణ ఏ విధంగా జరుగుతుంది, ఈ అవతారం గురించి స్వామి ఏం చెప్తారనేది కొంచెం మనం మాట్లాడుకుందాం సార్.
అలాగేనండి. ముందు ప్రియ శ్రోతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, స్వామికి అనేక అనేక నమస్కారాలు తెలియపరుచుకుంటూ మీ అందరి ముందు వస్తున్నాను. అవతారం అనేటువంటి దాని గురించి పూర్వకాలంలో అంటే నాకు చిన్నప్పుడు ఏదో దశావతారాలని ఈ దశావతారాలే అవతారాలని చెబుతుండేవారు. కానీ సత్యసాయి బాబా వారు అవతరించాక అసలు అవతారం అంటే ఏమిటి, ఎట్లుంటుంది అవతారం, అవతారం లక్షణాలు ఎలా ఉండే అనే విషయం స్వామి చెప్పే వరకు కూడా నాకు కూడా తెలియదండి. స్వామి అవతరణ అంటే ఏమిటో విపులంగా ఆయన అర్థం చెప్పారు. అవతరణ అంటే దిగి వచ్చుట అని చెప్పారు స్వామి. ఎక్కడి నుంచి ఎక్కడ దిగి రావడం అనేటువంటిది మనందరికీ తెలిసిందే. భగవంతుడు ఉండేటువంటిది ఆయన స్థానంలో ఉంటాడు, ఆ స్థానం నుంచి దిగి ఈ భూమి మీద ఉండేటువంటి ప్రజల నిమిత్తం ఆయన దిగి రావడాన్ని ఆ అవతరణ అని చెప్పేసి అంటారని చెప్పి స్వామి చెప్పినటువంటి నిర్వచనం అది. ఇక్కడ స్వామి ఒక విషయం చెప్పారు. స్వామిని చాలా మంది అక్కడ నాకు పూర్వం నాకు బాగా అర్థం చేసిన కాంట్రవర్సీ ఉంటుంది, దేవుడని అవునని కాదని రకరకాల కాంట్రవర్సీ ఉంటుంది. అయితే దాన్ని స్వామి క్లియర్ గా ప్రతి దానికి క్లారిఫికేషన్ ఇచ్చేవారండి. అలాగే స్వామి క్లారిఫికేషన్ ఏమని ఇచ్చారంటే, తాను శివశక్తి యొక్క అవతారం అని చెప్పేసి స్వామి స్వయంగా ప్రకటించారు. అట్లాగనే ఆయన నేను శివశక్తి యొక్క అవతారం అని చెప్పి ఊరుకోలే, దానికి ఇంకా ఎడిషన్ చెప్పారు. ఇంకేదంటే ఆయన పరమాత్మ, మీరందరూ కూడా ఆత్మలే, మీరందరూ కూడా అవతారం చెరువాడే అని చెప్పి చెప్పారు ఆయన. ఇది పెద్ద కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ ఇది. మేమందరం మనుషులమే, మానవ మామూలు వాళ్ళం అని చెప్పేసి అనుకుంటున్నటువంటి రోజుల్లో మీరంతా కూడా భగవంతుని రూపమే అని చెప్పేసి ఆయన మీరందరూ కూడా అవతరించిన వాళ్ళే. అయితే మరి ఎదుటి మీరు ఇలా తిప్పితే ఉంగరాలు వస్తుంది, మేము తిప్పితే ఏం రావట్లేదుటువంటి ప్రశ్న చేసిన దానికి చెప్పింది ఏమిటంటే, మీరు మాయకు లోబడిన అవతారం మీది, నేను మాయకు లొంగినటువంటి అవతారం నాది. ఆ తేడా వల్ల మీరు ఆ మాయలో పడి విషయాన్ని నిజం తెలుసుకోలేకపోతున్నారని చెప్పేసి స్వామి క్లారిఫికేషన్ నుంచి క్లారిఫికేషన్ ఇచ్చారండి. అలాగనే అసలు అవతరించడం అనేటువంటిది ఎందుకు వస్తుందన్నటువంటిది మనకి భగవద్గీతలు చెప్పడం జరిగింది. పరిత్రాణాయాస అవతారం అని చెప్పేది సంస్కృత శ్లోకం అది. అయితే ఇప్పుడు వాస్తవం ఏమిటంటే, సాధుత్వాన్ని రక్షించడం, దుర్మార్గాన్ని నిర్మించడం, ఆపు చేయాలి దాన్ని, అది వర్ధల్లకుండా. ఆ రకంగా ఈ అవతరణ అనేటువంటిది ఒక ఉద్యమంగా పెట్టుకుని దాన్ని నెరవేర్చడం గురించి భగవంతుడు దివి నుంచి భూకి కింద ఏడుస్తున్నటువంటి పిల్లని ఎత్తుకోవడానికి తల్లి ఎలాగైతే వంగుని పైకి లేవ తీసుకుంటుందో, అలాగా ఈ కింద ఏడుస్తున్నటువంటి ఈ మనుషుల యొక్క లోకంలో వీళ్ళ ఏడుపు నుంచి తగ్గించడానికి ఎత్తుకోవడానికి ఆ సాయిమాత కిందకి దిగి వచ్చిందని మనకి అర్థమయ్యేపుల్లుగా అర్థమయ్యేలాగా స్వామి తెలియజెప్పేదాకా అవతారాలు పది అనేటువంటి నా వరకు నాకు ఓ పది అవతారాలే ఇంకా అవతారాలు అనుకునేవాడిని కాదు 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 అనేటువంటి విషయాన్ని స్వామి చెప్తే కానీ ఎవరికి అర్థం కాలేదు.
అందుకే స్వామి ఈ అవతరణ గురించి ఒక చక్కని పద్యంలో కూడా చెప్తారండి. అవతరించుట ఎనుటలో అర్థమేమి, జనులపై ప్రీతి వాత్సల్య పరత తోడ, దైవంబు దిగివచ్చు భువికి, జీవ ప్రజ్ఞతో పాటుగా దైవ ప్రజ్ఞ అంటారు కదా. ఎంతో అందంగా చెప్తారు. మీరు ఇందాక చెప్పిన ఉదాహరణ చాలా బాగుంది. ఏదంటే ఒక తల్లి చిన్నపిల్ల ఏడుస్తున్న దాన్ని పైకెత్తుకోవడానికి ఒంగుంటుంది, అంటే ఒంగున్నంత మాత్రాన తన స్థాయి తగ్గిపోతుంది అని స్వామి ఇప్పుడు
తల్లి భావించదు, అలాగే దైవం కూడా భావించడం అనేటువంటిది స్వామి చెప్పినటువంటి అంతేమండి. అలాగే స్వామి అవతారంలో కూడానండి, నిజంగా చెప్పాలంటే ఈ సత్యసాయి యొక్క అవతారం చాలా విలక్షణమైంది, విశిష్టమైంది, విలక్షణమైంది. అంటే మామూలుగా అవతారాలు ఉండే లక్షణాలు కంటే దీనికి విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి. ఎలాగంటే వాస్తవానికి ఈ ఆర్తులకు సేవ అందించడం తక్కిన ఏమిటంటే, పరిత్రాణాయ సాధునం, వినాయక దుష్కృతం, వాళ్ళు నాశనం చేస్తారని చెప్పేసి అందులో రాసి ఉంది భగవద్గీతలో. కానీ ఇక్కడ నాశనం చేసినటువంటి కాన్సెప్ట్ స్వామి యొక్క అవతారం లేదు అసలు.
ఇక్కడంతా పరివర్తనగా విస్తారు
అంత అట్లా. అంటే ఇప్పుడు ఎలాగంటే వాళ్ళకి ఆర్తులకి సేవ అందించడం ద్వారా, సేవలంది అంటే ఏమిటి, ఎవరికైతే బాధలో ఉంటాడో వాడికి ఉపశమనం కలిగించేలాగా మనం ఎప్పుడైతే వాడికి ఉపకారం చేసి పెడతాం. ఉపకారం అంటే మన స్వామి చెప్పిన సేవ అది. ఈ సేవ ఎప్పుడైతే మనం చేస్తామో ఆటోమేటిక్ గా అవతల వ్యక్తి ఏమవుతాడు, ఆహా నా అవసరాన్ని గడిపాడే
వీడు నా దేవుడు అంటారు.
అంతే కదా, ఇలా జరిగిందండి మాకు. దివ్యసీమల లాగా వెళ్ళినప్పుడు మేమంతా దీనికోసం వెళ్ళాము, సేవ కోసం వెళ్ళాము. వాళ్ళు నిజంగా చాలా డిజాస్టర్, అంత పరమ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు. అటువంటిది అక్కడికి మేము అన్నాలు తీసుకుని లారీలో దివ్యసీమ వెళ్లేసరికి వాళ్ళంతా లైన్లో వరుసగా సాయిరామంటూ వరుస కూర్చుంటుపోయారు వాళ్ళు. అలాగా ఎవరు చెప్పకండి అని తీరా అక్కడికి వెళ్లి ఇచ్చేసరికి, నాయన మేము బాబు సాయిరాం సాయిరాం దండం పెడతారు, బాబు మీరు మాకు దండం పెట్టుకుంటే స్వామి ఉన్నారాయన అంటే వాళ్ళు అంటారండి, అయ్యా సత్యసాయి బాబా గారు ఉన్నారని మేము చూడలేదు, ఆయన దేవుడు అవునో కదా మాకు తెలియదు, కానీ మా అవసరం సమయంలో మాకు బాధ సమయంలో మీరు వచ్చి మా దగ్గరకు వచ్చి మాకింత ఆహారం పెడుతున్నారు, ఇంతకన్నా దేవుడు చేసేటువంటి దేవుడు మీరే మాకు దేవుడు అంటున్నారు, అంటే సేవ చేసేటువంటి వాడికి ఎంతటి ఉన్నతమైనటువంటి స్థితి
స్థానం
ఆ సేవ అందుకునేటువంటి వాళ్ళకి ఉంటుందో ఒక ఉదాహరణ తెలుస్తుందండి. అట్లా ఈ ఆర్తులకు సేవ అందించడం ద్వారా వాళ్ల మనసుల్ని దైవం కేసి మళ్లించడం, వారి వారి స్థాయికి అనువైనటువంటి మార్గాల్ని సూచించడం సత్యసాయి బాబా వారి అవతారంలో ఒక ప్రధానమైనటువంటి లక్షణం అండి. ఆ రకంగా ఈ అవతారము అవతరించింది మొదలు నమస్కరించే వరకు కూడా అదేటువంటి పాలసీని స్వామి ఆచరించారు, ఆచరింపజేశారు, అలాగనే ఆయన సేవ చేశారు. ఇప్పుడు మీ సేవకుండా ఎవరైనా
అవునండి
చాలా విచిత్రం, ఆయన దేవుడు అని చెప్పేసి అందరం దండం పెడుతుంటే నేను మీ సేవకుండా ఎవరైనా
మీరు నేను మీ సేవకుండా అంటుంటే ఒక చిన్న ఉదాహరణ గుర్తొస్తుందండి.
చెప్పండి.
స్వామి ఒరిస్సా వాళ్ళందరికీ ఇల్లు కట్టించారు కదా, ఫ్లడ్స్ బాధితులందరికీ, వరద బాధితులందరికీ, అందరూ మొట్టమొదటి విడత అందరూ తాళాలు తీసుకోవడానికి స్వామి దగ్గరికి వచ్చారనమాట. అందరూ స్వామికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి స్వామి అట్లాగా దర్శన లైన్ లో వస్తూ వీళ్ళందరినీ ఆశీర్వదించారు. వచ్చిన తర్వాత వీళ్లకో లేకపోతే మెదక్ జిల్లా వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చినప్పుడు ఎవరైతే ఆ లబ్ది పొందారో వాళ్ళంతా స్వామికి కృతజ్ఞత తెలుపుకోవడానికి వచ్చారు. వస్తే స్వామి వీళ్ళందరినీ చూసి చాలా ఆనందించారట. ఆనందించి వీళ్ళందరూ స్వామికి థ్యాంక్స్ చెప్దాం అనుకుంటుంటే స్వామి వీళ్ళందరికీ వీళ్ళందరినీ చూసి, నాకు సేవ చేయడానికి మీరు అవకాశం ఇచ్చారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈ రోజు అంటే అందరూ నిర్ఘాంతపోయారంట. అసలు మేము స్వామికి థ్యాంక్స్ చెప్పుకోవడానికి వస్తే తిరిగి స్వామి అంతా చేసిన స్వామి మాకు థ్యాంక్స్ చెప్తున్నారంటని, అంటే ఇది మనకి ప్రతి మనిషికి ఇది ఒక మంచి గుణపాఠం.
గుణపాఠం అండి. సేవ చేయడంలో ఎంత ఆనందం ఉందో ఆయన చేసి చూపించారు. మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అని చెప్పేసి అదే ఉపన్యాసాలు అందరికి ఇస్తాం, చాలా చాలా సూక్తం అందరికి చెప్తాం, ప్రపంచం సూక్తులు చెప్పేవాడు చాలా మంది ఉన్నారు
ఆచరణలో,
కానీ వాళ్ళు చెప్పిన ఏ సూక్తి అయితే ఉందో అది ఒక్కటేనా వాళ్ళ నిజ జీవితంలో ఆచరణ చూపించినప్పుడు అప్పుడు అది సత్యసాయిబాబా యొక్క పాలసీ, ఆయన యొక్క జీవన విధానం, మై లైఫ్ ఇస్ మై మెసేజ్ లో ఆయన మాటల్లోనే కాకుండా చేతల్లో ప్రతి క్షణం కూడా నిరూపిస్తూ చెబుతూ నిరూపిస్తూ ఆయన డ్రిల్ మాస్టర్ అని పిచ్చుకునేవారండి. మాస్టర్ మాస్టర్లు అంత మాస్టర్లు మించి ఆయన ఇష్టం లేదా, నేను మామూలు మాస్టర్ చేశాను నేను, నాకు కొంచెం ప్రిజిడ్ ఫీల్ అయ్యాను నేను, ఇదే నేను మామూలు మాస్టర్ నేను ఉపాధ్యాయుని కదా బోధిస్తున్నాను, డ్రిల్ మాస్టర్ గారు ఇష్టం అంటారు ఏంటి స్వామి అని చెప్పేసి నాకు కొంచెం అసూయ కలిగింది. అయితే అప్పుడు ఎందుకు ఆయన అలా ఎందుకన్నారో చెప్పారండి. అయితే ఆయన స్వామి దగ్గర ఉన్న విశిష్టం ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఊరుకోరు, దాని యొక్క అర్థం ఏమిటో పరమార్థం ఏమిటో అది విపులంగా మనకు అర్థమైనా చెప్తారు. వెంటనే చెప్పారు స్వామి లోపల అనుకుంటున్నాను, ఆయన గెలిచిన తెలియదు కానీ
ఏమన్నారు స్వామి,
ఏమన్నారు డ్రిల్ అందరు మాస్టర్లు కుర్చీ దగ్గర కూర్చుని టేబుల్ మీద చేయి పెట్టుకుని వాళ్ళకి ఏదో చెప్తారు, వాళ్ళు వింటారు వింటారు లేకపోతే లేదు, వాళ్ళకి వచ్చిన తర్వాత వీళ్ళు తెలియదు, కానీ ఒక్క డ్రిల్ మాస్టర్ మాత్రం ఆయన చేస్తాడు చేయిస్తాడు. సో చెప్పడం కాదు చేయడం ప్రధానం. ఏదో సామెత ఉందండి, ఏదో ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతుల కన్నా చెప్పి చెప్పినట్టుగా చేయడము, చెప్పింది చేయడము, చేసే చెప్పడము, ఈ రెండు కూడా సత్యసాయి బాబా వారు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి బోధలు. ఆ రకంగానే ఆయన చేశారు, మనకు చెప్పారు, చేయగలిగిన వాళ్ళు చేశాం, ఇంతవరకు వచ్చింది పరిస్థితి.
సరే, ఇప్పుడు మనం స్వామి అవతారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా,
చెప్పండి.
అందరూ అంటారు పుట్టగానే బిడ్డకి తల్లి తండ్రిని పరిచయం చేస్తుందట, మరి తండ్రి ఏమో తర్వాత ఒక ఈ తన చైల్డ్ ని గురువు దగ్గరికి పరిచయం చేస్తాడు, అదే గురువు అయితే దైవం దగ్గరికి తీసుకువెళ్తాడు, దారి చూపిస్తాడు, జ్ఞానబోధ చేస్తాడు. కానీ మన అదృష్టం ఏంటంటే మనం స్వామి తాలూకా ఈ కాంటెంపరీ సమకాలీకలం కావడం ఒక స్వామి అనుగ్రహం అనే మనం భావించాలి. ఆనందకరమైన అనుభూతి అది మనకి.
మన జన్మ లాంటి జన్మ టెక్నాలజీ లేవు, మనకే ఉన్నాయి మన దృష్టితో.
మరి అవతరించిన తర్వాత ప్రతి భక్తుని జీవితంలో ఒక అన్యోన్యమైనటువంటి అనుబంధం ఒక్కొక్కరికి ఉంటుంది స్వామితోటి. వివిధ భూమికలు స్వామి ప్రతి భక్తుని జీవితంలో వహిస్తుంటారు. తల్లిగా కానివ్వండి, తండ్రిగా, ఒక మిత్రుడిగా, ఒక గురువుగా, అన్నిటికంటే ఎక్కువగా దైవంగాని, అంటే త్వమేవ మాతా చ పితాత్వమే అంటారు కదా. మరి ఇన్ని భూమికలు వహిస్తున్న స్వామి సద్గురు అని మనం చెప్పచ్చు. ఏ స్థాయికి తగ్గట్టుగా ఆ స్థాయికి వారికి స్వామి తదనుగుణంగా చెప్పారు. మరి మీ జీవితంలో అసలు స్వామి సద్గురువు అంటే ఎవరు? అంటే ఏదన్నా బోధ చేయడానికి వచ్చిన వాళ్లేనా, లేకపోతే ఇంకేదన్నా ఉత్కృష్టమైనటువంటి పర్పస్ ఉన్నదా చెప్పండి సార్.
మనకి స్వామి బోధలు విన్నంత కాలం కూడా గురువు గారని స్కూల్లో మాస్టర్ గురువు గారండి. లేదు, వేదాన్ని చెప్పేటువంటి కొంత పండితులు ఉంటారు, వాళ్ళని గురువు గారు అనుకునేవాడు. నా వరకు నేను సార్ తక్కిన వాళ్ళని నిర్వచించాలనుకోండి అనుకునేవాడిని, గురువు అంటే అదే అనుకునేవాళ్ళం. కానీ స్వామి నిర్వచనం ఇచ్చాక అసలు గురువు అంటే ఓహో ఇదా అనేటువంటి ఒక భావన అప్పుడు కానీ అర్థం కాదండి నా వరకు. నాకు ముఖ్యంగా మనకి పెద్దలు చెప్తారు గుకారస్ అంధకారస్తో రుకారస్ నిరోధకృతం అని చెప్పేసి, మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని పోగొట్టినవాడు గురువు.
అవును,
అజ్ఞానం అంటే తెలియనితనం, జ్ఞానం అంటే తెలిసినతనం. అంటే మనకి తెలియంది తెలియ చెప్పిన వాళ్ళందరూ గురువులే.
అవును,
ఎక్కడ స్కూల్లోనూ లేకపోతే ఇంకొకడు ఇంకెక్కడో ఒక చోట గురువు అనే సమస్య కాదు. అయితే ఇక్కడ తెలిసి తెలియని తెలియ చెప్పేవాళ్ళంతా గురువులు అని చెప్పడంలో ఎంతమందికి ప్రపంచంలో లేదా సృష్టిలో అన్ని తెలుసును? ఎవ్వరికీ తెలియదు. అన్నీ తెలిసి చెప్పగలిగిన వాళ్ళు ఎవరు?
ఒక
భగవంతుడు, అది సత్యసాయీశుడే అని మనకి ప్రతి క్షణంలో కూడా స్వామి ఆయన జీవితాన్ని ఒక గురు ప్రతి క్షణంలో కూడా ఏ స్థాయి కాదు స్థాయిలో ఆయన ఎక్కడుంటే అక్కడ, పిల్లల మధ్యన ఉంటే పిల్లలకు అనుగుణంగా, పెద్దల మధ్యన ఉంటే పెద్దలకు అనుగుణంగా, లేదు మహాపండు దిగ్గజాలు ఇచ్చారండి ఇక్కడ పుట్టపర్తి
ఆ స్థాయికి తగ్గట్టుగా,
వాళ్ల స్థాయికి, వాళ్లకి కొంచెం ఒక మాట బుర్ర తిరిగిపోయి ఇంత అర్థం ఉందా ఈ వేదంలో, ఈ మంత్రంలో ఇంత గొప్పతనం ఉందా అని వాళ్లకే తెలియని విషయాన్ని స్వామి అనేక పర్యాయాలు అనేక చోట్లలో దీపాలు పిచ్చి శాస్త్రి గారిని మన చెరుకుమిడి కావాలంటే ఇలాంటి పెద్ద పెద్ద మహాదిగ్గజాలండి వాళ్ళు, వాళ్ళందరూ స్వామి దగ్గర వచ్చి వచ్చే ముందు కాళ్ళ దగ్గర వేసుకుని నా అంత వాళ్ళు లేడని చెప్పేసి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇంతకన్నా వేరే శరణ్యం లేదు. ఇదే ఇక పరమావధి అనేటి స్థాయికి దిగజారడం కాదు, చేరి స్వామిని పాదాకరంతులైనటువంటి సంఘటనలు అన్ని స్థాయిల్లో వాళ్ళు వీళ్ళని కాదండి. వాస్తవానికి ఒక రహస్యం మీకు చెప్తాను, నేను కూడా పుట్టపడత మొట్టమొదటిసారి వచ్చినప్పుడు పూర్తి ఎగ్నిస్ట్, ఎలా ఎగ్నిస్ట్ అనండి చిత్ర, మాకు రజనతలో మలయాళ స్వామి అని చెప్పేసి స్వాములు ఉండేవారు, అలాగే జీవకాలని స్వామి చెప్పి స్వామి దగ్గర కూడా జీవకాలని స్వామి చేరారండి.
అవునండి,
ఆయన గురువు గారు మలయాళ స్వామి గారు, ఆ మలయాళ స్వామి గారు ఇంకో స్వాములారు, మా ఇంట్లో మా పెద్దమ్మల ఇద్దరు గురువు సన్యాసులు ఉన్నారు, వాళ్ళు స్వాములు సన్యాసిస్తున్నారు. వీళ్ళంతతో నేనే అనుకోండి వీళ్ళ ఇలాంటైనా అయినాను, అంతేగాని ఆయన దేవుడు అంటే ఏమిటి? ఇట్లాంటి అమాయకమైనటువంటి భావనలో చాలా కాలం కొట్టుబెట్టాడు. ఇక్కడికి వచ్చాక అసలు ఎలాగా ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని ఎలాగ తెలియపరిచారో మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను
తప్పకుండా చెప్పండి సార్.
ఇప్పుడు గురువుల గురించి కొన్ని రేపు గురు పూర్ణిమ కానీ గురువుల గురించి ఒక మాట చెప్పిన ఉదాహరణ చెప్తాను నేను. గురువులు స్వామి రెండు రకాలుగా విభజించారండి, ఒకటి బోధ గురువులు, రెండోది బాధ గురువులను. అంతేగాని అసలు గురువులు లేరు. అసలు గురువులు ఎవరు? ఎవరైతే ఇంక తెలియంది లేదు అని తన దగ్గర వచ్చిన వాడికి అన్ని విపులంగా చెప్పగలరు అటువంటి వాళ్లే గురువు, అటువంటి వాడు భగవంతుడు తప్పితే ఎవరు కాదని చెప్పారని స్వామి. చెప్తే భగవంతుడే పరమ గురువు. ఆ భగవంతుడు ఎవరంటే సత్య సాయిబాబా వారే. ఇంకా దీనికి వేరే ఆప్షన్ కానీ ఆల్రెడీ కానీ
లేదు,
ఆయనకి వేరే ఇంకా అసలు అనుభవించ వేరే ఆలోచించాల్సిన విషయం లేదు. అటువంటి ఈ ఈ సృష్టిలో ఆయనకి తెలియనిది కాని ఆయన చెప్పలేనిది కాని మీరు జటిలింగా అడగండి, పోనీ అలా కాదు. ఓ భాష, ఆ భాష ఏ భాష ఏమో, ఫ్రెంచ్ కావచ్చు, జర్మన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, నేను ఒక సంవత్సరం వచ్చినప్పుడు రౌండ్ బిల్డింగ్స్ అప్పుడు కొత్త కట్టారు, సాయి వదన్ సాయి సదన్ అని మొట్టమొదటి రెండు వచ్చాయి. అందులో సాయి సదన్ దగ్గర ఒక ఫారెన్ లేడీ కూర్చునింది, ఆవిడ కూర్చుని ఏమిటో పుడుతుంది, ఏడుస్తోంది. ఆవిడ దగ్గరికి ఫారినర్స్ పెడుతున్నారు, ఈవిడ చెప్పేది వాళ్ళకి అర్థం కట్టలేదు, వాళ్ళు చెప్పేది వీడికి అర్థం కట్టలేదు. నేను అక్కడ డ్యూటీ చేస్తున్నాను, ఏం చేయాలి నాకు అర్థం, నాకు అసలు ఉచ్చారని ఇంగ్లీషు తెలిసి తెలియనటువంటి భాషను. దాంతో నేను చిత్రం చూస్తుంటాను, ఎంత మంది వచ్చారనండి, ఎంతో మంది వచ్చి ఆవిడని ఆవిడ బాధ ఏమిటి ఏమిటి విషయం తెలుసుకోని ప్రయత్నించారు, ఎవరికి అర్థం కాలేదు, ఆవిడ బాధ తీరలేదు. నేను అనుకున్నాను ఇటువంటి మనిషి ఎలా వచ్చింది, అలా ఎక్కడి నుంచి వచ్చింది, ఈవిడికి ఎలాగ తెలుస్తుందని చెప్పేసి అనుకుంటే, ఇదే మనిషిని వన్నాడు స్వామి ఇంటర్వ్యూ పిలిచారండి. లోపలికి రేపు ఏడుస్తూనే వెళ్ళింది, బయటకు చెప్పి నవ్వుకుంటూ వచ్చింది ఇళ్ళలు. ఆవిడ భాషను ఇంతమంది ఫారినర్స్ ఎవరు తెలుసుకోలేకపోయారు. మరి ఆ భాష భగవంతుడు కనుక ఆయనకి తెలిసింది, ఆమె బాధని హృదయ బాధని నివారించి ఎంతో సంతోషపెట్టి
పంపించారు,
చేశారంటే అది దైవశక్తికి కాక ఇంకెవరికి తరం, ఎవరు చేయగలుగుతారండి. ఇటువంటి ఉదాహరణ బోల్డ్ బోల్డ్ అని మనం చెప్పుకుంటే పుంకాలు పుంకాలు ఉంటాయి. మీకింత ఎందుకు నేను చెప్తాను, గురువుగా నేను కొంచెం పాత పద్ధతులు పెడితే మేము గురువుల దగ్గరికి, మా పెద్దమ్మల వాళ్ళు కూడా గురువుల దగ్గరికి వెళ్ళి ఉపదేశం పొందడం అటువంటివన్నీ కూడా
జరిగే
ఉండేవి. చెప్పింది కానీ మా పెద్దమ్మల వాళ్ళు ఇద్దరు పెద్దమ్మలు సన్యాసులు, మా మేనమ్మ పెద్ద సన్యాసి, చరిత్ర పెద్దదే. ఇప్పుడు నా దగ్గర వచ్చేసరికి సరే అవన్నీ చేసి దాని ఆ బ్యాక్గ్రౌండ్ లో సరే గురువు అంటే ఏదో ఉపదేశం పొందాలి. నేను అప్పుడు జీవించి 18 ఏళ్ళు ప్రయాణప్పుడు ఉద్యోగ సద్యోగం అక్కడ ఖాళీగా ఉన్నప్పుడు మా అక్కగారు ఉండేవారండి, ఆవిడ అప్పటికే మా అక్కగారు పాపం ఆవిడ బాగా స్వామి భజనలు కానీ ఉపన్యాసం వెళ్ళడం కానీ చేయడం కానీ ఇవన్నీ కూడా బాగా ఆవిడ బాగా కాన్సల్ట్ చేసేవారు. ఈ వరుస క్రమంలో సరే నీ ఖాళీగా కూర్చున్నాను కదా అని చెప్పేసి ఆవిడ ఎవరైనా మాట పుట్టపర్తి వెళ్ళి స్వామి దర్శనం చేసుకురారా అని చెప్పేసి అన్నారు. ఎందుకే దర్శనం చేసుకొచ్చింది ఏమిటి, ఆయన మలయాళ స్వామిలాగా ఆయన కూడా స్వామినారు అని. మరి అంతే ఈ మానవ తెలివి తట్లు అంతే కదండి, అంతగా అంతకు మించి ఈ బ్రెయిన్ వెళ్ళదు. ఆ పైగా ప్రైవేట్ హిస్టరీ ఏదో మా పెద్దమ్మ జనరేషన్లు మేనవాళ్ళు ఇది ఇది ప్రెస్టేజ్ ఉంది ఇట్లాగ అనుకుని చేసేసరికి అలా కాదు, ఆయన మహాత్ముడైనా నువ్వు ఉద్యోగం లేదు కదా అని చేత నువ్వు వెళ్ళావంటే నీకు ఆయన ఉద్యోగం ఇప్పిస్తారు ఇట్లాగా ఏదో చెప్పింది. సరే నేను సరే ఫోన్లో ఎవరు చెప్పింది కదని చెప్పేసి బయలుదేరారు. తీరా బయలుదేరే ముందు ఆవిడ ఒక మాట అంది ఆవిడ, నేనే తమ్ముడు నువ్వు పుట్టపడితే పెడుతున్నావు, ఆయన స్వామిని అడిగి ఏదైనా మంత్రోపదేశం తీసుకుని ఆయన అని చెప్పింది నాకు. ఓ చాలా బాగుంది ఇది, ఈ మంత్రోపదేశం తీసుకున్నట్టయితే దాన్ని జపం చేసినట్టయితే ఫలితం వచ్చేస్తుంది, ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పి నాకు కూడా పాప చెప్పినటువంటి సలహా నచ్చింది. సరే బయలుదేరి ప్రయాణమయ్యి పుట్టపర్తి రావాలంటే ఆ రోజుల్లో చాలా ఇబ్బందిగా ఉండేదండి.
ఇది 60ల్లో
మేము ఇప్పుడు ఇంచుమించు చెప్పాలంటే గుంతకల దాకా గుంటూరు గుంతపల్లి గుంతకల నుంచి కదిరి వచ్చి కదిరి దాకా ట్రైన్లు వచ్చేవాళ్ళు, అక్కడి నుంచి మళ్ళీ బస్సు ఎక్కాలి, బుక్కపట్నంలో దిగడం అంతే, ఇంకా తర్వాత ఇంకా ఎదురుగా మార్గం లేదు. అక్కడ నుంచి భూకపట్నం నుంచి పుట్టపడత రావాలంటే రెండేళ్ల బళ్ళని లేకపోతే నడిచి చాలా మంది నడిచి వచ్చేవాళ్ళని నేను నడిచి వచ్చానండి. సో అలా వచ్చి భూకపట్నంలో దిగి తోటి ఇంకో భక్తుడు ఇంకో ఆయన కూడా పుట్టపడుతుంటే ఆయన సహాయంతో మెల్లిగా పుట్టపడి వచ్చాను.
ఓకే,
వస్తే ఇక్కడ స్వామి మందిరం ఒకటే ఉందండి. ఆ స్వామి మందిరం ఇప్పుడు మూడు భాగాలుగా ఉంటుంది. ఆ వరండా స్వామి ఇంటర్వ్యూలు ఇచ్చేటువంటి గది ఉన్నటువంటి ఒక భాగం ఉంటుంది, దానికి ఇవతల లాస్ట్ భాగం ఒకటి ఉంటుంది, మధ్యలో ఒకటి భాగం ఉంటుంది. మూడు భాగాలకి చిన్న చిన్న ఇంత మెట్లుండేవి అది దిగడానికి, ఆ మెట్టు మించి కదా దిగడానికి. ఆ మధ్య కానా దగ్గర ఉన్నటువంటి మెట్ల దగ్గర నా మిత్రుడు మా బెడ్డింగ్ అక్కడ పెట్టుకున్నాం. పెట్టుకుని సరే వీళ్ళుగా స్వామి వస్తారంటే ఇటు చూస్తున్నాం, ఇంతలోకి స్వామి వచ్చారండి. వచ్చి ఎవరితోటి ఏదో మాట్లాడారు. ఆయన వచ్చారు కళ్ళు అంత నమస్కారం పెట్టారు. సరే నాకు కొత్త కదా, నాకు కొత్త అయినా కానీ ఆయన రాగానే రెండు చేతులు ఎత్తి జోడించి నమస్కారం పెట్టాలి అని అనిపించేసింది. అది విల్ఫుల్ గా చేసింది కాదు, అది యాంత్రికంగా ఆ రెండు చేతులు వచ్చేసారు. మరి అది యాంత్రికంగా జరిగిపోయిన విషయం. అది నమస్కారం పెట్టాలని దేవుడు ఈ కాన్సెప్ట్ బుర్రలో లేదు అసలు. ఆ రకంగా అయిపోయాక ఆయన ఏదో మాట్లాడారో వెళ్ళిపోయారు, ఆయన లోపలికి వెళ్ళిపోయారు మళ్ళీ. అప్పుడు ఆ కోరికలు కదా పైన స్వామి అక్కడ మక్క అక్కడ ఉండేవాళ్ళు. అప్పుడు సరే ఇది అయిపోయినాక నేను ఎవడైనా మాట్లాడితే మనకి చూడలేదు మూలమ్మ మంత్రం ఉపదేశం తీసుకోవాలి నేను, లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తే చెప్పేవాళ్ళు ఉండరు, నేను మళ్ళీ అక్కకి మాటిచ్చానని చెప్పేసి అనుకుంటూ సరే నేను వెళ్ళిపోయారు కదా మనకి చిత్రలేదని చెప్పేసి అంటే చిత్రావతి కట్టి కార్యక్రమాలు ఉంటాయండి. ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం మందిలోనే జరుగుతున్నాయి. అప్పుడు చిత్రావతి వెళ్ళిపోవడం అన్నిటికీ స్నానం చేసిన పానం చేసిన ఏం చేసిన అన్నింటికి చిత్రావతి పోవడం, చిత్రావతి దగ్గర పనులన్నీ చేసుకోవడం అన్ని అక్కడ పూర్తి ఇప్పుడు మళ్ళీ మందిరికి వచ్చేవాళ్ళం. అలా చిత్రావతికి వెళ్ళిపోయి అయిపోయిన తర్వాత ఇంకా వేళ రాత్రి గడిచిపోయి ఇంకా తర్వాత ఇంకా స్వామి దొరకలేదు నాకు. తర్వాత మర్నాడు ఇంకా ఎలాగైనా సరే స్వామిని పట్టుకుని మంత్రోపదేశం తీసేసుకోవాలి. ఇంకా
పట్టుదల
ఇంకా బాగా పట్టేసింది లోపల. సరే మర్నాడు పొద్దునే తెల్లారగట్లు లేచారు, నీ నగరశేఖరంతో పడితే తీగాము. అప్పుడు స్వామి మందిరం చుట్టూ ప్రదక్షిణం చేయించేవారండి. స్వామి కూడా ఆయన గది దగ్గర నుంచి తిరిగేవాళ్ళని
చూసేవారు.
ఈ పరీక్షణలు అన్ని అయిపోయి నగరశేఖరం అన్ని అయిపోయి మళ్ళీ చిత్రాలతో వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి అక్కడ అన్ని పని చూసి వచ్చారు దగ్గర దగ్గరగా కొంచెం 7:30 అయిపోయింది. సరే ఇక్కడ వచ్చాను నాకు లోపల బాగా ఈ గురువు గారి నుంచి తీసేసుకోవాలి, మంత్రోపదేశం తీసేసుకోవాలి బాగా పట్టేసుకుంది. ఇప్పటికే వచ్చేసాను, గబగబనే వచ్చేసాను రావడం నడుచుకుంటాను. అప్పుడు చిత్రావతి గారు రోడ్డు కూడా రాళ్ళు మయం ఉండేది, కాళ్ళు నడవలేకపోయేవాళ్ళం. తీరా వచ్చి ఇక్కడ వచ్చేసరికి మందిరం ఎదురుకుండా ఇంచుమించు ఓ 3-4 పెద్ద పెద్ద చెట్లు ఉండేవండి. నేను ముందున రాత్రి వచ్చినప్పుడు ఆ చెట్ల నిండి చుట్టూరా అందరు చెట్టు నిండా జనమే కిటకట్లు ఆడిపోతున్నారు. నేను చిత్రాలను వచ్చేసరికి ఈ జనం అంతా అక్కడొకటి అరకొర పలసగా ఉన్నారు. ఎవరు కనపడలేదు నాకు, ఏమిటి ఇంతమంది ఏమైపోయారు, స్వామి వచ్చేసరికి పొలగుంట సాయిరాం చంద్ర దండ పెట్టేశారు వాళ్ళు. అలాగే వీళ్ళు ఎవరు కనపడలేదు, ఇంతమంది ఏమైపోయారు, అంత వెళ్ళిపోయారా, నాకు అనుమానం వచ్చింది. వచ్చి ఆ పక్కన ఉన్నటువంటి సార్ ఏమిటి అది ఎవరు లేరు ఏంటంటే అందరూ స్వామి ఉపన్యాసం వినడానికి వెళ్ళిపోయారు అన్నారు. ఉపన్యాసం ఎక్కడ, బుక్కపట్నంలో స్కూల్ వార్షికోత్సవం ఉంది అని స్వామిని పిలిచారు. అక్కడికి స్వామి అక్కడ ఉపన్యాసానికి వెళ్ళిపోయారు అని చెప్పాడు ఆయన, మహానుభావుడు ఆ భక్తుడు. నాకు ఇంకా అయిపోయింది ఆ పని, ఎలా ఇదేమిటి ఇది, నేను ఇవాళ ఎలాగైనా ఇప్పుడు ఈ మంత్రం తీసుకుని ఉపవాసం చేయాలి, ఇది ఇళ్ళ దొరకనే వెళ్ళిపోయారు అని చెప్పేసి నాకు ఇంకా పడతలు వచ్చేసిందండి. వచ్చేసి గబగబా ఎలాగైనా మళ్ళీ బుక్కపట్నం వెళ్ళిపోవాలి, ఆయన పట్టేసుకోవాలి, ఆయన నుంచి
మంత్రం తీసేసి
ఆ మంత్ర ఉపదేశం తీసుకోవాలి, దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్ అది నేను పొందేయాలి ఇలాగే బాగా ఈ పట్టుదల ఎక్కువైపోయింది. కానీ ఆ బొక్కపట్నం వాళ్ళు నాకు తెలియదు, ఆయన వద్దకి వచ్చారు. ఏ దారి దారి రోడ్డు అది ఏమి ఉండదు, చిత్రవర్తి దాటాక ఐసుకపర్లో నడిచి వెళ్ళిపోవడమే.
ఫైనల్ గా బుక్కపట్నం రీచ్ అయ్యారు,
వెళ్ళామండి. వెడితే అక్కడికి మేము వెళ్లేసరికి ఆల్రెడీ అక్కడ ఉపన్యాసం అయిపోతుంది. స్కూల్కి వెళ్ళాం, ఆ మెయిన్ గేట్ తలుపులు మూసేశారు, ఉపన్యాసం వినిపిస్తుంది. దాంతో నాకు కొంచెం ఇబ్బంది అయిపోయింది, ఇది గేట్ తలుపులు మూసేశారు, లోపలికి వెళ్తే స్వామి దొరకరు, దొరికితేనే కానీ పట్టుకుని అడగలేం. అంచేత ఆ తలుపుల దగ్గరికి నుంచి బయగా బాగా పట్టుకుని ఆ ఊసలు ఉన్నాయి, ఊసలు ఉండి ఆ ఊసలు పట్టుకు పైకి ఎగబాయకం. నేను నాతో పాటు ఇంకొక వచ్చాడు, ఇతను పైకి ఎగబాకి ఏం జరుగుతుందో ఎక్కడ ఉన్నారు స్వామి చూడడం మొదలెట్టాం. అబ్బాయి ఏం కనపడలే, వినపడుతుంది కానీ ఏం కనపడలే. దాంతో మళ్ళీ పట్టుకోలేక కింద దిగాం. ఇట్లా చేసినప్పుడు వాస్తవానికి ఈ పడుతున్న తాపత్రయం అంతా ఒకెత్తితే స్వామి యొక్క ఉపన్యాసం అవుతోంది. ఆయన ఏదో చెప్తున్నారు కానీ నాకు బొరకెక్కట్లేదు, ఇంచేత నా పట్టు విడిపోయింది, ఇంక దొరికేలా కనపడలేదని. దాంతో అప్పుడు మళ్ళా సడన్ గా స్వామి మాట నా చెవులు పడ్డాయి. ఏమన్నారు, కొందరు నా నుంచి ఉపదేశాలు పొందాలని భావిస్తుంటారు, నేనెవరికీ గురువుని కాను, నాకెవరు శిష్యులు లేరు అన్కోట్. ఇక్కడికి ఇంచుమించు 60 ఏళ్ళైనా ఎంత ఎంత అయిందండి ఈ మాటలు ఆయన అని నేను విని అప్పుడు మంచి పట్టుపోయింది కదా. ఈ మాటలు మాత్రం నాకు వినిపించాయి, తక్కిన ఆయన ఉపన్యాసం చెప్పారు వినపడలేదంటే విందే కానీ బుర్రలో కలలేదు. ఎప్పుడైతే ఆయన ఎలా అన్నారో, ఇక నేను పట్టుకున్న ఓసలు పట్టు జారిపోయింది నాకు. మన మొత్తం చేసినటువంటి
ప్రయత్నం
ఫెయిల్ అయిపోయింది, ఇది ఇలా అయింది ఏమిటని చెప్పేసి అనుకున్నాను. ఇంకా ఆ నిరాశ తోటి ఇంకా అక్కడి నుంచి ఓసలు వదిలేసి ఇంకా వెనక మిలిగేవా
వెళ్ళిపోదాం అనుకున్నా,
ఇంకా పుట్టపడితే వెళ్ళిపోదామని బయలుదేరి వెనక్కి వచ్చేసాను. అయితే ఇక్కడ మనం అనుకోవాల్సింది ఏమిటంటే, స్వామి నన్ను చూడలేదు అని నేను అనుకుని ఆయన చూసి ఉంటారు, నన్ను చూడలేదు, నా దృష్టిలో నన్ను చూడలేదు, నన్ను పలకరించలేదు, నేను ఎవరైనా తెలియదు, నేను వచ్చాను చూసి ఐడెంటిటీ లేదు
తెలియదు.
పోని అక్కడ ఎక్కడికి వెళ్ళి హై స్కూల్లో నేనేమన్నా ఏదో గేడి దగ్గర వచ్చానని చెప్పేసి ఆయన ఎవరు చెప్పారా, నేను వెళ్ళి చెప్పానా, చెప్పలేదు. ఆయన ఎక్కడో ఉపన్యాసంలో స్కూల్ వార్షికోత్సవంలో ఉపన్యాసం ఇస్తున్నారు ఆయన, నాకు దానికి సంబంధం లేదు. అటువంటి ఉపన్యాసంలో నేను ఇంత తాపత్ర ఊసల పట్టు వెళ్లాడే తాపత్రయ పడుతుంటే నాయనా నువ్వు ఈ ఊసల పట్టు వేలాడుతూ తిప్పలు పడకు, నువ్వు చేసే ప్రయత్నం సరైనది కాదు, నువ్వు చేసే భావన సరైనది కాదు, వాస్తవం ఇది, నువ్వు అనవసరం శ్రమ పడకు అనే విషయాన్ని చెప్పకుండా చెప్పి నాకు జ్ఞానోదయం కలిగించారు. ఎంతకంటే గొప్ప గురువు ఎవరండి, పైగా మామూలు గురువుకి అయితే ఇన్ని తెలియవు, నేను వచ్చినట్టు తెలియదు, వెళ్ళాడినట్టు తెలియదు. ఆయన పరమ గురువు, జగద్గురువు, అన్ని సకల చరాచర సృష్టికి అనంతమైనటువంటి మూలా పురుషుడైనటువంటి భగవంతుడు కనుక ఇవన్నీ తెలిసి ఒక్క మొక్కలో ఒక్క స్టేట్మెంట్ తో నాకున్నటువంటి అజ్ఞానాన్ని పటాపంచలు చేసేశారు. ఇంతకన్నా ఆయన దైవత్వానికి ఆయన యొక్క గురుత్వానికి మీకు నేను ఏం రోజు చెప్పగలను చెప్పండి. ఆయన చేత సత్యసాయి భగవానుడు ఏ స్థాయికి ఏ భాష వారికి ఏ వయస్సు వారికి ఎవరికి ఏ మతం వారికి అది కూడా నా మతం, నేను ఒక మతంలో ఉన్నవాడిని ఇంకో మతం పద్ధతులు చెప్తే నేను అంగీకరించకపోవచ్చు, ఇట్లాగా ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉన్నవాళ్ళకి ఆ స్థాయిలో వాళ్లకు అర్థమయ్యేలాగా వాళ్లకి అన్వయించేలాగా వాళ్లకు ఉపశమనం కలిగించేలాగా, జ్ఞానం కలిగించేలాగా చెప్పినటువంటి బోధలు ఆ గురువు తప్పితే, ఆ భగవంతుడు తప్పితే ఇంక వేరే ఎవరు గురువు సార్? అంతటి గురువుని మనం పొందాం, చూశాం, తాకాం, అయ్యా ఆయన ఆశీస్సులు పొందాం. ఇంతకన్నా మన యొక్క మనిషిగా మనం పుట్టినందుకు మన జన్మకు సార్థకత ఏముంది?
సరే, ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు అనుకున్నాం, స్వామి మన స్థాయికి దిగివచ్చి ఏ స్థాయి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి స్వామి బోధన అందిస్తారు వాళ్ళకి అర్థమయ్యే రీతిగాని. మీరు ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒక సేవాదళ సభ్యునికి స్వామి ఎట్లాగా తనకు అర్థమయ్యేలాగా ఈ సేవ యొక్క ప్రాముఖ్యం గురించి, అంటే స్వామి నుంచి మనం ఎప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు ఇస్తూనే ఉంటారు స్వామి అండ్ ఎప్పుడు క్షమిస్తూనే ఉంటారు, అండ్ గివింగ్ అండ్ ఫర్ గివింగ్ అనేది స్వామికి ఒక
సహజత్వం,
అది ఒక క్వాలిటీ ఆఫ్ భగవంతుడు అనమాట.
కరెక్ట్.
సో అది చేసే ప్రక్రియలోని ఆ సేవదల మెంబర్ కి ఎట్లాగే స్వామి తెలియజెప్పారో ఒకసారి చెప్తారా సార్?
ఇక్కడ ఈ గివింగ్ అండ్ ఫర్ గివింగ్ అంటలో చాలా ఇది రిథమెటిక్ గా ఉందని చెప్పేసి కొంతమంది
వాడుతూ ఉంటారు
అనుకుంటారు, తప్పితే వాస్తవానికి దీనికి మించినటువంటి వేదాంతం కాని స్వామి యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్ లవ్. ఆ లవ్ కి ఈ రెండు సబ్ వాల్యూస్ అండి.
కరెక్ట్ కరెక్ట్ సార్.
లవ్ అనేటువంటి మెయిన్ కాన్సెప్ట్ అది, దానికి రెండు సబ్ వాల్యూస్, మెయిన్ చీఫ్ వాల్యూస్ ఇవి. ఈ రెండు మనిషికి ఎంత అనుకున్నా చాలా కష్టతరమైనటువంటి విషయాలు రెండునండి. సేవాదల్ అనేటువంటి వాడు సేవ చెయ్యాలి. ఇందాక నేను మీకు చెప్పాను, నేను ఆ సేవ చేయడం వల్ల దివిసీమలో ఒక ఆర్డినరీ మనిషిని
దేవుడిగా,
నాకు దేవుడు అనేంత స్థాయికి
తీసుకెళ్లారు.
వీడు ఎదిగాడు సేవ చేయడం వల్ల.
అవును,
ఎవరు తీసుకెళ్ళి వీడు సేవ చేయాలనుకుంటే తప్పితే వీడు సేవ చేయాలంటే ఎవరు చెప్పేది కూడా సమస్య లేదు. కానీ సేవ చేయడానికి వీడు ఉద్యుక్తుడు అయ్యాడు కనుక, అక్కడ సేవకుడిగా నిలబడ్డాడు కనుక వాడికి దైవత్వాన్ని ఆపాదించాడు, వీడు అనుభవించాడు. అట్లా ఇప్పుడు ఈ గివింగ్ అనేటువంటి దాంట్లో గివింగ్ ఫర్ గివింగ్ చాలా మ్యాచింగ్ అనే కాదండి, వాస్తవానికి తనకు చాలా చక్కటి తెలుగుపుచ్చం కూడా ఉంది. తనకు చెల్లియుండి సైరణ చేయునతడు, పేదవడి ఆర్థిక ప్రేమతోడా తనకు గల భంగినిచ్చిన తండు, పుణ్యపురుషుడిని చెప్పు ఆర్యులు కురువరైంది అని అది సనాతన పూర్వం చూస్తున్నటువంటి పరిచయం ఇది. ఇక్కడ గివింగ్ అనేటువంటిది ఏమిటి? ఇక్కడ గివింగ్ అంటే అది ఇంగ్లీష్లో గివింగ్ కి యాక్చువల్ గా ఇంగ్లీష్ లో దాని వాల్యూ లేదండి. ఇవ్వడమనే వస్తుంది కానీ ఇందులో, కానీ మన సంస్కృతిలో దానికి గొప్ప స్థాయి ఉంది, దాన్నే దానగుణం అంటాం. దానగుణం అంటే కరెక్ట్ గివింగ్ అనేది ఉరికి గ్లాస్ నేను మీకు అందిస్తే ఇది గివింగ్ అవుతుంది, దీనికి పెద్ద వాల్యూ ఉండదు. కానీ దీనికి ఎథికల్ అండ్ స్పిరిచువల్ వాల్యూ ఎట్లాగంటే దానగుణం. ఈ దానగుణానికి మనకి పురాణాల్లో కూడా చాలా గొప్ప ప్రసిద్ధి ఉంది. పైగా దానగుణానికి అసలు వాస్తవం చెప్పాలంటే ఈ గివింగ్ అండ్ ఫర్ గివింగ్ అని ఈ రెండు లక్షణాలు స్వామిలో మూర్తీభవించిన లక్షణాలు అండి ఇవి.
అవునండి, అవును.
ఆయన గివింగ్ ఎవరి గివింగ్ అంటే వాళ్ళకి వీళ్ళకి మొత్తం అంతా గివింగే. ఏమిటి గివింగ్? ఏమిటి అడిగి అదే,
నో రీజన్ నో సీజన్,
నో రీజన్ నో సీజన్. వ్యక్తిగా అసలు ఏమి లేదు అందులో, వాడు అడగడమే వాడిదే లోటు. అలాగా ఇండిస్క్రిమినేట్ గివింగ్ గివింగ్ గివింగ్, అట్లనే ఫర్ గివింగ్ కూడా. ఇక్కడ కూర్చుని నెలలాడు కూర్చుంటాడు, ఆయన ముందే కూర్చుంటాడు, ఆయన దగ్గరే కూర్చుంటారు, చెప్పినవన్నీ వింటారు. ఇంటికి మన ప్రశాంతానికి కాంపౌండ్ దాటేగా ఇవన్నీ దులిపేసుకుని వెళ్ళి బయట ప్రపంచంలో మామూలు లైఫ్ వెళ్ళిపోతుంది. చేసే పని అయిపోయాక మళ్ళీ వచ్చి సాయిరాం స్వామి నమస్కారం అంటే చెప్పినవన్నీ ఏమైపోయాయని చెప్పి ఎప్పుడు స్వామి అడగలేదు, ఎప్పుడు అడగలేదండి, ఎప్పుడు అడగలేదు. ఇప్పుడు సాధారణంగా మనం ఒక తండ్రి కొడుకులైనా కానీ తండ్రి కొడుకు మాట చెప్తే వాడు చేయకపోతే తండ్రి ఏమవుతారు చెప్పండి సార్. ఎంత ఇదైనా కానీ కోపం వస్తుంది. ఏనాడు నువ్వు ఇలా చేయలేదే మగ ఇప్పుడు కోపడలేదు స్వామి, ఇంతకంటే ఫర్క్ ఏముందండి.
కానీ స్వామిలో ఒక విలక్షణమైనటువంటి విధానం ఏంటంటే, మనం ఒకవేళ ఇది ఇంద్రేశ్వరరావు గారని మన వెస్గోడావరి నుంచి వచ్చిన ఆయన చెప్పారు, స్వామి మనలో ఏదన్నా మార్పు తీసుకుని రావాలి అంటే స్వామి వచ్చినప్పుడల్లా ఒక చూపు చూసేవారు. అంటే ఆ చూపులో ఏమవుతుందంటే, ఇది ఈనాటి భక్తులందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే స్వామి చూపుకి ఎంత వాల్యూ ఉంటుంది అంటే, స్వామి బోధ మౌనంగానే స్వామి బోధిస్తారు, ఏది డైరెక్ట్ గా చెప్పరు స్వామి. ఆ ఇంద్రేశ్వరరావు గారు చెప్పిన అనుభవం ఏంటంటే, స్వామి ఒక్కసారి మా వైపు ఇలా చూస్తే అంతర్మధనం మొదలవుతుంది అనమాట. ఆ ఇంట్రాస్పెక్షన్ స్టార్ట్ అవుతుంది మనకి. అంటే నేను ఏం చేశాను, తప్పు చేశానా కరెక్ట్ చేశానా, నా ఆలోచన విధానంలో తప్ప, నేను మాట్లాడిన దాంట్లో తప్ప, అలాగా వెనక్కి వెళ్తూ ఆలోచనలో పడిపోతుంది అనమాట మనసు. అంటే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది మనలో. సో స్వామి జస్ట్ దాన్ని ఇగ్నైట్ చేస్తారు. దాన్ని అంటే మనం కరెక్ట్ దారిలో వెళ్తున్నామా లేదా అని ఎప్పుడు చెక్ లో ఉంచుతారనమాట స్వామి. అంటే మీరు చెప్పిన దానికి ఇది ఈ అనుభవం ఇంద్రేశ్వరరావు గారు చెప్పిన చాలా దగ్గర దగ్గరగా ఉంది.
ఇంకోటండి, ఇప్పుడు వాస్తవం ఇప్పుడు నా అనుభవంలో కూడా చెప్తాను నేను. మందిరంలో భజన చేస్తున్నారండి, నాకు భజన కొంచెం ఎక్కువ ప్రీతి. అప్పుడు ఈ భజన లో ఎవరో చాలా చక్కగా పాట పాడుతున్నారు, అది లేడీస్ సైడ్. నేను అసలు ఆడాలకేసి చూడకూడదు, అది రూలు. ఇప్పటికంటే అప్పుడు ఇంకా చాలా గట్టిగా
ఉండేది,
చూడకూడదు అంటే. కానీ అంత అందంగా మధురంగా పాడుతారు, ఎవరు పాడుతారని చెప్పి చూస్తూ లోపల అనుకుంటున్నాను అనమాట, బాబా స్వామి చూస్తారని ఇలా అడకలాగా చూస్తున్నానని అని చెప్పేసి లోపల బెదురుతున్నాను. బెదిరితేమో స్వామి వస్తున్నారేమో అని నేను రైట్ చూసేసరికి కిటికీ స్వామి ఎదురుగుండా నిలబడి చూస్తున్నాను. ఎదురుగుండా నిలబడి చూస్తున్నాను నేను. ఆయన నాకేసి చూస్తున్నారు, ఎవరికి చూస్తున్నారు, నాకేసి చూస్తున్నారని అనిపించింది. దాంతో అయ్యి బాబు స్వామి పొరపాటు చేసింది ఇప్పుడు చూడండి అని చెప్పేసి అక్కడికక్కడ ఆయన నన్ను తిట్టడం లేదు, మీరండదే ఏమని లేదు,
చూపు మాత్రం
అంత. దాంతో నాకు ఇమ్మీడియట్ గా అలా నాకే అనిపించింది. అంచేత ఈ గివింగ్ అనేటువంటి దుశ్చరికండి, అది చాలా ఉత్కృష్టమైన విషయం. ఆ దాత కూడా మంచి మంచి లక్షణాలు ఉండాలి. కర్ణుడు ఎంత వాడు మనకు తెలుసు, మీకు శిబి చక్రవర్తి గారు తెలుసు కదా, కర్ణుడు ఎంత వాడు దాన కర్ణుడు ఆయన బిరుదే అవడానికి. కానీ ఆయన చచ్చిపోయినప్పుడు ఆయన తీసుకెళ్ళని యమదూతలు వచ్చారు. సరే, వాళ్ళు దేవదూతలు కూడా వచ్చారు. ఇదేమిటిది, కర్ణుడు ఎటువంటి వాడు, అతను మీరు తీసుకెళ్ళేమిటి, మా తాలూకు వ్యక్తత్వం చెప్పేసప్పుడు ఇంకా వాళ్ళు ఇచ్చేస్తే, లేదు లేదు కర్ణుడిలో లోపం ఉందని చెప్పి మేము వచ్చామన్నాడు. ఏమిటో లోపం అంటేట, ఈ భారత యుద్ధం జరిగినప్పుడు అభిమన్యుడు పడిపోతాడు, ప్రాణం పోయే పరిస్థితి వచ్చేస్తుంది, దాహం వేస్తుంది అతనికి. అక్కడ ఆ కర్ణుడే ఉన్నాడు, నాకు దాహం వేస్తుంది కలిసి మంచినీళ్ళు ఇప్పించమని అడిగట కర్ణుడిని. కర్ణుడి దగ్గరకు దుర్యోధను ఉన్నట్ట, ఆయన చేత దుర్యోధనుడికి ఎక్కడ
ఇబ్బంది కలుగుతుందో,
ఆ ఇబ్బంది కలగడం కాదు, అతని కనుక నా మీద శంకిస్తాడేమో నా యొక్క స్వామి భక్తిని, అతను ఫీల్ అవుతాడేమో అని చెప్పేసి అతను డబ్బులు మంచిగా మానేట. అట్లాగా అతని ప్రాణాంతక దశలో ఉన్నప్పుడు అడిగినటువంటి ఆ రెండు నీళ్లు చుక్కర పక్కన నీళ్ల కొంట కూడా ఉందిట, ఆ నీళ్ళగుంటలోనే కర్ణుడు రథం కూడా దిగిపోయి అతను చనిపోయిన కారణం వచ్చింది అది. అట్లాగా ఆ ఇంత నీళ్ళు చుక్కర కూడా ఇవ్వలేదు అతనికి, ప్రాణాంతకం కాకి ఇబ్బంది పెట్టి అతని బాధ్యత పడేది చేశాడు కాబట్టి మేము వచ్చాం అటువంటి. ఎంత సున్నితమైన విషయం చూడండి,
అంత గొప్ప వ్యక్తి కూడా
అంత చిన్న చిన్న మైన్యూట్ పాయింట్, అంత విశిష్టమైనటువంటి గుణం దాన గుణం. అంచేత గివింగ్ అనేటువంటి దానికి గొప్ప క్వాలిటీ, అదే దానికి ఉదాహరణ ఎవరు, స్వామే కనుక. తర్వాత ఈ ఫర్ గివింగ్ కూడా ఆయనకి అదే అయిందేనండి, స్వామిని మించినటువంటి ఫర్ గివర్ ఎవరు లేరు, ప్రతి వాళ్ళని. అందుకని ఇప్పుడు వాస్తవానికి ఏమిటంటే మనకి ఈ స్వామి చెప్పిన బోధలన్నీ కూడా ఎంత చాలా గురు మన కొంచెం గురువు గారని మన బోధ బోధించేవారు గురువు గారు కదండి అది. ఆయన బోధలు ఎలా ఉండేవంటే ఇకే అరటిపండు ఒలిచి ముద్ద చేసి ఆయన మింగు నువ్వు నవలక్కర్లేదు కొరకక్కర్లేదు అలా ఉండేది. ఇప్పుడు ఒక తీవ్రమైనటువంటి అంశం ఉందండి, ఆధ్యాత్మిక చింతన చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలని పెద్దలు చెప్తుండేవారు. అది స్వామి కూడా ఆ విషయం చెప్పారు ఒకప్పుడు బాల వికాస్ స్టార్ట్ చేసిన కొత్తల్లో. దీనికి కామెంట్ ఏమిటి, ఇప్పటి నుంచి చిన్నపిల్లల నుంచి కృష్ణరామయ్య మూసరాళ్ళు ఎలాగా బాబు కృష్ణరామని కావాలని చెప్పేసి దాని గురించి కామెంట్ ఉంది. దానికి స్వామి చక్కడిగా చెప్పారండి, భార్యాభర్త ఉన్నట్ట సరే ఈ భర్త గారు మరి పెద్ద భర్త గారు కదండి, తన పెద్దదానికి కూడా తర్వాత చూద్దాం తర్వాత చేద్దాం అనేవట అంటే అదేమిటండి అన్నింటికీ ఆ తర్వాత అంటారు అని చెప్పి చివరికి ప్రళయం ఏం చేసిందో నేను పోనీ దేవుడి గిళ్ళు గుళ్ళో గడిచి దర్శనం చేసుకొచ్చి కొబ్బరి కొట్టి వస్తానండి దేవుడి గిళ్ళు గుడి గిళ్ళు వస్తానట. దేవుడి గుడి ఎక్కడ ఏమక్కర్లేదు ఇక ముసలిదాన బోళ్ళది ముందుంది ఏమక్కలే కూర్చోనట. ఆయన ఏం చేస్తుంది పాపం భార్య కదండి, మాట ఇంట్లో కూర్చుంది కానీ లోపల బాధ ఉంది. తర్వాత ఇతని ఫ్రెండ్ ఒకటి వచ్చాడు, వచ్చి ఈ మాట్లాడుతూ ఎరా అబ్బాయి నీ ఫేషియల్ ఇండికేషన్స్ నాకు తేడాగా ఉన్నాయి, నీకు టీబీ వచ్చేటువంటి ప్రమాదం ఉంది, నువ్వు ముందు జాగ్రత్త పడు నువ్వు అని చెప్తా, నువ్వు దాన్ని అజాగ్రత్త చేయకు, మందులు ఇస్తాను రాస్తాను నువ్వు మందులు తీసుకో వాడు అది నీకు రాదు అని చెప్పాడు రాజేవరాబాబు అన్నాడు. రాయించాడు ఆయన, ఈయన రెండో సెకండ్ లెవెల్ కొంత తెచ్చేసుకున్నాడు, తెచ్చేసుకుని తన మంచం దగ్గర పెట్టుకున్నాడు ఆయన కరెక్ట్ గా. వాడు అలా చెప్పాడు ఫ్రెండ్ అలాగే తను చేయడం మొదలెట్టాడు. మర్నాడు పొద్దున్నే లేచేసరికి పొద్దున్న లేవగానే చూసింది మాత్రం ఉంది అలాగ టేబుల్ మీద, టేబుల్ మీద ఏ మాత్రం లేవుట మాత్రం లేకపోతే ఏమిటి పెళ్ళాన్ని ఎగరేసాడు ఏమిటి నీవు టేబుల్ మాత్రం ఏమైపోయి ఈసారి పారేసాను అందుట. అదేమిటి టీసీలో పారేసాను అంటూ నీ బతకాలి నీకు ఇష్టం లేదా, ఎందుకు ఇష్టం లేదు బతకాలి బతకాలి ఎందుకు మీకు మాత్రం ఎందుకు ఎప్పుడో ఇప్పుడు ముందు ముందు టీవీ వస్తుందిరా. అవును కరెక్ట్, ఎప్పుడు ఇంకా వచ్చినప్పుడు కదా నువ్వు మనం చేయాల్సింది, ఇప్పుడు ఆరోగ్యం ఉన్నావు కదా ఎందుకు అర్థం మాత్రం అర్థపడేసానుంటుంది అంటే అప్పుడు అతనికి అలా పారేస్తావా నువ్వు అని చెప్పేసి అని అప్పుడు చెప్పింది. నాయనా నేను గుడిలో గడి వస్తాను, ఇది సంసార సాగరం, ఇందులో పని అనేక ఇబ్బందులు ఉంటాయి, దీన్ని దాటడానికి దీన్ని తరించడానికి దైవభక్తి ఉండు అవసరం, మరి గుడిలో గడి వస్తాను నువ్వు తర్వాత అన్నావు నువ్వు, ఇప్పుడు నీకు ఎప్పుడు ఇంకా రాకుండా రాకుండా ఇప్పుడు నువ్వు మందులు కావాలంటున్నావు, నేను చేసిన పని నీకు తెలియట్లేదని చెప్పి అంటే నాకు నా బుద్ధి వచ్చింది చెప్పేసి అమ్మ నువ్వు గుడికి వెళ్ళి నీ పని చూసుకో నా మందులో ఇచ్చేయితే ఒక మందులు ఇచ్చేస్తుంది ఒకటి అలాగా ఈ దీనికి మందు అది సుమా అని సులువుగా అర్థమయ్యేలాగా అంత సులువుగా చెప్పగలిగినటువంటి ఆ భగవతార శక్తిని మించి ఇంకెంతకన్నా గురువు ఎవరున్నారు సార్? అదే సర్వోత్తమైనటువంటి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ సత్యసాయిబాబా పరబ్రహ్మణే నమః.
చాలా బాగుంది సార్ పరమహంస గారు. ఈరోజు మనం స్వామి గురించి ఈ గురు పూర్ణిమ రోజు రేపనగా మనం ఇలా స్వామి చెప్పిన విషయాలు ఇన్ని గుర్తు తెచ్చుకున్నాము. స్వామి ఇచ్చినటువంటి ఈ అవకాశానికి మనందరం స్వామికి కృతజ్ఞతలు తెలుపుకుందాము. మీరు ఇందాక చివరిలో చెప్పినట్టు ఎంతో ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలను స్వామి ఎంతో అరటిపండు ఒలిచి చక్కగా మనందరికీ అర్థమయ్యేటట్టు చెప్పేవారు. మనం చివరిగా ఈ కార్యక్రమాన్ని శ్రోతలందరితో మనం సెలవు తీసుకునే ముందు స్వామి చెప్పినటువంటి ఈ చిన్న కథను మనం విని క్లోజ్ చేద్దాము. ఏమిటంటే ఎట్లాగా మనం భగవంతుడిచ్చిన ఈ శరీరము ఈ బుద్ధి ఇవన్నీ ఉపయోగిస్తూ చివరి వరకు మన ప్రయత్నం మానవ ప్రయత్నం చేస్తే మన ప్రార్థన సలిపితే రెండూ కలిపితే అప్పుడు భగవంతుని అనుగ్రహం ఎలాగుంటుంది, దానికోసం మనం ఏం చేయాలి అనేది స్వామి మనకి నేర్పించడానికి ఈ చిన్న కథ చెప్పారు. ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీంతో మనం ఈ రోజు కార్యక్రమాన్ని ముగిద్దాం సార్. ఈ కార్యక్రమం అనంతరం సాయి కుల్వన్ సభా మండపం నుండి శ్రోతలంతా వేదం భజన కార్యక్రమం ఈ రోజు జరిగే సాంస్కృతిక కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలు వింటారు. రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి. ఈ చక్కని కార్యక్రమం తర్వాత సాయి కుల్వన్ హాల్ కి మీరు ట్యూన్ అయి ఉండండి. సాయిరామ్.
మనము దేహము ఇచ్చినందుకు ఈ దేహంతో మన శక్తి ఉన్నంత వరకు మనం కర్మ ఆచరించడానికి కోరుకోవాలి, పవిత్రమైన కర్మలో మనం పాల్గొనాలి. కానీ మనం అంతా భగవంతుడే చేస్తాడని, మన శక్తిని కూడా నువ్వు దుర్వినియోగం చేసుకుని ఏమాత్రమైనా మన యొక్క సాధనకు మనం ప్రయత్నం చేయకుండా అది ప్రయోజనం లేదు. అందువల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు ప్రార్థించదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ, మనము చేయి శుభ్రపరచుకోవాలంటే జలం చాలా అవసరమే, కానీ ఇది జన్మ జన్మాంతరం యొక్క సంస్కారం అనేటువంటి యొక్క జిడ్డు చేతికి ఉండడం చేత ఒక్కటూరు నీటితో ఈ జిడ్డు పోయేటువంటిది కాదు. దానికి ఏదైనా సోపు లేక షాంపూ లేక చీకాయలు లేక ఉప్పు పూతుగాయో ఏదో ఒక పదార్థాన్ని దానికి ఉపయోగపెట్టుకున్నప్పుడు ఆ జిడ్డు చాలా త్వరగా పోతుంది. కనుక మన యొక్క భక్తి అనేటువంటిది కేవలం వాటర్ వంటిది. జపము ధ్యానము యోగము అనేటువంటిప్పుడు సోపు షాంపూ శ్రీకాయ వంటివి, కానీ ఈ రెండింటి యొక్క సమ్మిళితం చేతనే మన యొక్క ఇది హృదయం శుభ్రమైపోతుంది. కనుకనే సాధనలు లేకుండా దైవమే చూసుకుంటాడే, పుట్టించిన వాడు తానే అన్నం పెట్టాడే అని చోళ్ళని మాదిరి కూర్చుంటే ఈ భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు. పరోపకారమైనటువంటి సమాజ సేవ అయినప్పుడు మనం చేయాలి. దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి. ఒక సంగీత విద్వాంసుడు ఉండేటువంటి వాడు, అతను కొంతమంది ట్యూషన్ పెట్టుకుని ఆ పిల్లలకు చక్కగా నేర్పిస్తూ ఉండేటువంటి వాడు, కానీ పరీక్షలు సమీపించినాయి. దిన్నము 7 గంటలకు పోవడం, 12 గంటలకు ఇంటికి రావటం జరుగుతూ ఉండేటువంటి ఇంత పూర్వం. కానీ ఒకనాడు స్పెషల్ క్లాసులు తీసుకోవడం చేత 1 అయింది 2 అయింది 3 అయింది ఇంకా భర్త ఇంటికి రాలేదు. కానీ భార్య 12 గంటలకు వంట పొందుతుంది, ఇంకా భర్త రాలేదే అని చూసింది. 1 అయింది 2 అయింది లోపల జిగులు పుట్టింది, ఏమో రోడ్లో ఏమైనా వస్తుంటే ఏ కారో ఏ మోటార్ సైకిలో ఏదైనా యాక్సిడెంట్ కొట్టిందో ఏమో అని తనకు జిగులు ప్రారంభమైపోయింది. కానీ 3 గంటలకు ఇంటికి వచ్చారు, ఆకలైంది. ఈయన కూడా పాపం భోజనకుండా కాచుకొని ఉంటుంది. కానీ ఈ కాలం భార్య లేకపోతే తాను భుజం చేసి అతనికి ఏదో ఒక టింకారం పెట్టింది, కానీ ఆ యొక్క ఇల్లాలు ఆ విధంగా చేయలేదు. భర్తకు పుట్టిన తర్వాతనే తాను భుజించడం ఆనాటి వాడు సార్. సరే వచ్చాడు, ఏమిటండి ఇంతసేపు అయిపోయింది, స్నానం చేసి త్వరగా రండి, నాకు ఆకలి అవుతాను, ఇద్దరు కూర్చొని ఫోన్ చేద్దామని. భార్య వెనుకకు ఒక చిన్న బాధ ఉంటుంటే ఆ బాబు దగ్గరికి పోయాడు. త్వర త్వరగా చక్క వదిలిపెట్టాడు, బకెట్ వదిలాడు, నీరు తోడుకున్నాడు, తలపై పోసుకుని త్వర త్వరగా సోపు వేసుకున్నాడు. కానీ ఆ సోపును మోహానికంతా వేసుకున్నాడు పాపం. బకెట్ తీసుకుని బావిలో విచ్చడానికని కళ్ళు మూసుకున్నాడు. విచ్చేటప్పటికి ఆ బకెట్ తాడు బావిలో పడుతుంది. కళ్ళు మూసుకున్నాడు ఈ యొక్క మనిషి ఆ బావి దగ్గర చెప్తున్నాడు, భారము నీదేరా ప్రభో, భారము నీదేరా అని అలా మొదలుపెట్టాడు. సరే భార్య ఇంటిలో పోయి చట్టలు అంతా వడ్డించింది, ఈ వినింది, ఏమిటో అని పరిగెత్తి వచ్చింది పాపం. ఏమిటండి ఇంకా మీరు సంగీతం చేస్తున్నారు, త్వరగా రాండి అని ఆలోచించింది. ఇదేం జవాబు చెప్పడం లేదు. సరే ఈమెకి ఏమైపోయింది, ఏమి తల చెడిపోయింది అని చెప్పి దగ్గర పోయింది. ఏమిటండి 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 అని కొట్టింది పాప. అప్పుడు కూడా అదే పాట మొదలుపెట్టాడు. సరే ఈమె లోపలికి వెళ్ళింది, చెబుతూ నీళ్లు తెచ్చింది, మొహానికి కొట్టింది, అంతా గ్రూప్ చేసి ఏమిటండి ఈ యొక్క పరిస్థితి, ఎందుకోసం ఉద్దేశాలు ఆకలిదా అని ప్రశ్నించింది. బకెట్ బావిలో పడిపోయింది, మేమేం చేసేది అన్నారు. అప్పుడు ఆ భార్య చెప్పింది, ఒట్టి సోంబేరు పోతా, ఎవరైనా చెప్పితే ఆ బకెట్ దిగి బకెట్ తీస్తారు, కానీ బకెట్ దగ్గర బావిలో పడిపోయింది అని బావి దగ్గర కూర్చొని భారము ఇదే అంటే బకెట్ వస్తుందా, నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి అని భర్తకు చక్కని తన యొక్క కర్తవ్యాన్ని ఆచరించడం బుద్ధి చెప్పింది. కనుక మన శక్తి ఉన్నంత వరకు మనం పనిచేసి ప్రయత్నంలో చూడుకోవాలి, కానీ శక్తి ఉండినా కూడా భారం ఇదే భారం ఇదే కూర్చుంటే మనకేమాత్రం చూడని రాదు. ఇది సోమరితనంగా ఉంటుంది, లేజినెస్ గా ఉంటుంది. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకుంటూ దైవాన్ని కొన్ని రకమైనటువంటి దీంతో మనం స్మరించుకుంటూ కాలం గడుపుకోవడం చాలా పవిత్రం.